ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచరిత్రము 11వ అధ్యాయం. సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరించవచ్చు, నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఆకారం కలదు. రెండూ పరబ్రహ్మము యొక్క స్వరూపాలే. మొదటి దానిని కొందరు ధ్యానిస్తారు, రెండవ దానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటచే సులభమని కలదు, కావున దాన్ని అనుసరించవచ్చని చెప్పారు. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుణ్ణి కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడూ పూజనీయములు. కాని సద్గురువు విని అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదము కాక. వారు రూపుదాల్చిన వైరాగ్యం నిజ భక్తులకు విశ్రాంతిధామం. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింపుగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్ భక్తుడనేదరు, కొందరు మహాభాగవతుడు అంటారు. కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చలదనాన్నిస్తూ, చెట్టు చీమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్థుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మని, తమ సజీవ ప్రతిమ అని, తానే వారని, వారే తానని చెప్పి ఉన్నారు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపం శిరుడిలో సాయిబాబా రూపమున అవతరించును. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణిస్తున్నాయి. ఈ సంగతి పుస్తకములందు చదువుతున్నాము, కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును శిరుడిలో అనుభవిస్తున్నారు. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనం కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనడానికి చిన్న బాలేసును సమకూర్చారు. బాబా తమ భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరాన్ని చూపేవారు కాదు. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసిరేవారు. కొందరు సంగీత వాద్యాలను మ్రోగించేవారు. కొందరు వారికి అర్ఘ్య పాత్యములను అర్పించేవారు. కొందరు వారికి చందనాన్ని, అత్తరును పూసేవారు. కొందరు తాంబూలాలను సమర్పించేవారు. కొందరు నైవేద్యము సమర్పించేవారు. శిరిడీలో నివసిస్తున్నట్టు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూసినా వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజునూ అనుభవించేవారు. సర్వాంతర్యామియగు ఈ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. డాక్టర్ పండితుని పూజ. సాత్యా సాహెబ్ ధుల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికై శిరిడి వచ్చారు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నారు. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు వెళ్లమని బాబా చెప్పారు. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు వెళ్లారు. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించాను. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించారు. దాదాభట్ బాబాను పూజించను. అంతకు మునుపు ఎవ్వరూనూ బాబా నుదుటిపై చందనాన్ని పూయుటకు సహకరించలేదు. ఒక్క మహాస్థాపతి మాత్రమే బాబా కంఠానికి చందనము పూసేవారు. కాని ఈ అమాయక భక్తురగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెం నుండి చందనాన్ని తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా చేసింది. అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు బాబా ఒక్క మాటైనా అనక ఊరుకున్నారు. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇలా అడిగారు, బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూస్తామంటే నిరాకరిస్తావే, డాక్టర్ పండిత్ రాయగా ఈనాడు ఎలా ఊరుకున్నావు? అందుకు బాబా ప్రసన్నంగా ఇలా చెప్పారు. నేనొక ముసల్మానునని, తానొక సత్బ్రాహ్మణుడని, ఒక మహమ్మద్ దీవుని పూజించుట ద్వారా తాను మైలపడతాడని దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అలా చేశాడు. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడేసింది. అతనికి నేనెలా అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు ఒసరేటట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసుకుని అని చెప్పారు. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుట బాబా సమ్మతించెను. ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యాల పళ్ళాన్ని విసిరివేస్తూ ఉగ్రావతారాన్ని దాల్చేవారు. అట్టి సమయంలో బాబాను సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలేదు కాదు. ఒక్కొక్కప్పుడు భక్తుల్ని తిట్టేవారు. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారి శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించేవారు. బయటికి కోపంతో ఊగిపోతూ కల్లెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయం. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసుకుని, నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా, సముద్రం తనను చేరే నదులను ఎప్పుడైనా తిరగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదును? నేనెప్పుడు మీ యోగక్షేమాల్నే అపేక్షించదును. నేను మీ సేవకుడు. నేనెప్పుడు మీ వెంటే ఉండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. హాజీ సిద్ధిక్ పాల్కి బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండును. హాజీ సిద్ధిక్ పాల్కే కథ ఇందుకు ఒక ఉదాహరణము. సిద్ధిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడీ చేరుకున్నారు. అతడు చావడి ఉత్తర భాగమున బస చేసింది. 9 నెలలు సిరిడీలో ఉన్న బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని చుండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమీ చేయుటకో అతనికి తోచకుండను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్తే అతని మనోరథము సిద్ధించునని కొందరు భక్తులు అతనికి సలహానిచ్చారు. అలాగే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామాను పాల్కే వేడుకున్నారు. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇలా అన్నారు. బాబా, ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించి వెళ్తున్నారు, ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించదు? దానికి బాబా ఇలా జవాబిచ్చారు. శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనకపోతే నేనేం చేయగలను? అల్లామియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలవారెవ్వరు? సరే, నీవు వాడి వద్దకు వెళ్ళి వాడి బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ వెళ్ళి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించినని చెప్పింది. 45,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగింది. శ్యామ వెంటనే వెళ్ళి హాజీ తాను 4 లక్షలు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని జవాబు తెచ్చింది. సరే, మరల వెళ్ళి వాని ఇలా అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోస్తాము, వానికి దాని మాంసం కావాలా వృషణములు కావాలా కనుగొనుము. బాబా వారి కొళంబ అంటే మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుదను అని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటికుండలను బయటకు విసిరివేసి తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకు వెళ్లి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోతూ ఏమిటేమిటో వదులుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా? మక్కా మదీనా యాత్రలు చేసిన తర్వాతే గర్వంతో నేనెవరో తెలుసుకునలేకున్నావు అంటూ నీవేవో ఇంకా అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్లారు. బాబా ఆగ్రహావేశాలను చూసి హాజీ గాబరా పడింది. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపారు. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టింది. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాధారములతో చూస్తూ భోజనానికి పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి వెళ్లేవారు. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు ఇచ్చేవారు. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యారు. పంచభూతాలు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనములను తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయాన్ని ముగించదు. మొదటిది, ఒకనాడు సాయంకాలం సిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పింది. గాలి తీవ్రంగా వీచింది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసింది. కొంతసేపటిలో నీల అంతా జలమయమయ్యింది. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడ్డారు. సిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణు జొచ్చిరి. తుఫాను ఆపివేయండని బాబాను వేడుకున్నారు. ఆపదలో ఉన్న జనాలను చూసి బాబా మనస్సు కలిగింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిక్కరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించారు. కొన్ని నిమిషాలు వర్షం తగ్గింది. గాలి వీయడం మానింది. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశమును కనిపించను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహాలకు వెళ్లారు. ఇక 2వ సంఘటన. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంటలు అపరిమితముగా లేచాయి. మంటలు మసీదు కప్పుకున్న దూరాలకు తాకునట్లు ఎగురుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గించడం కానీ, నీళ్లు పోసి మంటలు చల్లారపాలని కానీ బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడ్డారు. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సతకాతో పక్కనున్న స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించుము అన్నారు. ఒక్కొక్క సతకా దెబ్బకు కొంచెం కొంచెం చప్పున మంటలు తగ్గాయి. ధుని యథాపూర్వము మితముగా మండసాగిన భగవదవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారెన్నెలో వారు కాపాడుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేస్తారో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా సాయి అంది అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలో లేనివారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.